లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయి ఉండండి. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ ప్రేమయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భువికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి నమస్సుమాంజులు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. భగవంతుని చేరాలంటే అతి సులభమైన మార్గము నామము. ఈ నామ సంకీర్తన యొక్క విశిష్టతను గూర్చి స్వామి ఎన్నోసార్లు చెప్పారు. శ్రీరాముని దివ్య కంఠాన్ని వినే భాగ్యము మనకు కలగలేదు, శ్రీకృష్ణుని మురళీనాదం వినే యోగము మనకు లభించలేదు. అయితే ఈ కలియుగంలో శ్రీ సత్యసాయి అవతారంలో వారి సుమధురమైన కంఠాన్ని వినటమే కాక వారు సుస్వరంగా పాడటము విని తరించే భాగ్యము కూడా మనకు ప్రసాదించారు స్వామివారు. ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమంలో సంగీతం గురించి భక్తుడికి భగవంతుడికి మధ్య ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని ఈ సంగీతం అనేది ఎలా సమకూరుస్తుంది, స్వామి తమ విద్యార్థులలో సంగీత జ్ఞానాన్ని ఎలా పెంపొందించారు, వారిని ఎలా ప్రోత్సహించారు అన్న విషయాలు కూడా ఈ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకుందాం. ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీమతి ద్వారం లక్ష్మీ గారు, శ్రీమతి విఎస్ఆర్ మూర్తి గారు మరియు శ్రీ కోటా శివకుమార్ గారు. ముందుగా మన ప్రియమైన సాయి భగవానుడు అసలు నామస్మరణ గురించి తమ దివ్యోపన్యాసంలో ఏం చెప్పారో వింటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం.
అందరు కూడా కృష్ణుడు చోరుడు 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 అని పిలుస్తూ వచ్చాడు. కాని యశోద చెప్పింది, నాయన నిన్ను చోరుడు అంటున్నావు కాని అదే చోరుడు అనేటువంటి పదము నువ్వు పాటలతో చెప్తే అందరూ తల నూపి ఆనందిస్తారు. చిత్తచోరా అని పిలుస్తుంటుంటే ఎంతనో ఆనందపడుతుంటారు. ఊరికే చోరుడు అంటుంటే మాత్రం కోప్పడతారు. అవి కాకుండా గానంతో చేరినప్పుడు అది ఎంతో మాధుర్యంగా ఉంటుంటారు. కనుక ప్రతి ఒక్కరూ ప్రేమతో ఏ విధంగా పిలిచినప్పటికీ భగవంతుడికి అది మాధుర్యంగానే ఉంటుంటారు. లేకపోతే అందరూ ఎందుకు చిత్తచోరా అని పిలుస్తారు? చిత్తచోద యశోద కే బావలీత చోద చిత్తచోద గోపా 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 ఈ విధంగా రాగతాళంతో చేరినటువంటి గానము అందరికీ మాధుర్యంగా ఉంటుంటారు. అటు రాగతాళం లేకుండా ఏ చోరా చిత్తచోరా రా అని పిలిస్తే అందరికీ కోపం వచ్చేస్తుంది. రాగతాళముతో చేరినటువంటి గానము ఎంత మాధుర్యంగా ఉంటుంటారో మీరు తప్పక యోచన చేయండి. త్యాగరాజు వీరందరు కూడాను ఇట్టి రాగతాళములతో చేరినటువంటి గానమునే భగవంతునికి మాధుర్యంగా అందించి వారు అట్టి మధురమైనటువంటి భావాన్ని పొందారు. కనుక ఈ గానము లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి. ఇట్టి గానం చేత మనం భగవంతుని ఏ విధంగానైనా పొందవచ్చును. కనుక మీరు ప్రతి ఒక్కరు కూడాను భగవంతుని పొందాలనుకుంటుంటే మాటలతో తప్ప ఏమాత్రం కూడా మీరు పొందలేరు. రాగతాళములు కూడా చేరినప్పుడే అట్టి భగవంతుని మీరు హృదయానికి అద్దుకుంటారు. మధురమైనటువంటి యొక్క గానం చేత మధురమైనటువంటి యొక్క పలుకుల చేత భగవంతుణ్ణి మనం ఎంతైనా పొందవచ్చు. కృతయుగ త్రేతాయుగం నందు ఇట్టి గానం చేత ఎవరు కూడా పొందలేరు. వేదాలంతా కూడా ఎన్నో వర్ణిస్తూ వచ్చారు, కానీ ఈ వేదం చేత కూడాను ఎవరు భగవంతుని పొందలేరు. ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేదం కూడాను ఎంతనో పాడుతూ వచ్చారు. సామవేదమును ఎందరో బ్రాహ్మణులు చాలా వర్ణిస్తూ వచ్చారు, కానీ ఈ వేదంతో ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినా భగవంతుని ఒక్కరైనా కూడాను సందర్శించిన వారు లేరు. కానీ దీనినే గానంలో చిమ్మించినప్పుడు ఎంతనో ప్రేమిస్తూ వచ్చారు. కనుకనే భగవంతుని గానలోలుడు అన్నారు, గానప్రియుడు అన్నారు. కనుక మీరు గానం చేత భగవంతుని ప్రార్థించండి. అట్టి గానం చేత దైవాన్ని ఎంతైనా మనం పొందవచ్చును, కానీ మాకు రానటువంటి వారు మా గతి ఏమిటి అని వారు వాదించవచ్చు. మీ మ్యూజిక్ లేకపోయినప్పటికీ పర్వాలేదు, ఏదో ఒక రాగంతో మీరు పెట్టి భగవంతుని ప్రేమించండి. కనుక మ్యూజిక్ అంటే ఏమిటి ప్రత్యేకంగా నేర్చుకున్నటువంటిదే కాదు. రామా నన్ను కాపాడు అని ఒక పద్యంతో చెప్తే ఏమంత మధురంగా కనిపించదు. రామా నన్ను కాపాడప్ప అని మాటలతో చెప్తే అంత మధురంగా ఉండదు. కానీ అదే ఒక రాగం వేసి రామా నన్ను కాపాడు అంటే ఎంతో మధురంగా వచ్చేసేస్తుంది. పాడండి, ఆ మ్యూజిక్ లోపల అంత మాధుర్యం ఉంటుండాలి. కనుక భగవంతుని మనం పొందాలనుకుంటే గానం చేతనే మనం భగవంతుని పొందాలి. హృదయాన్ని అర్పితం చేసి దీంతో ఒక రాగమును కలిపి గానం చేస్తే భగవంతుడు తప్పక మీకు కనిపిస్తుంటాడు. ఏ రాగంలో మీరు పోతున్నప్పటికీ తప్పక మీకు కనిపిస్తుంటాడు. ఇటువంటి రాగమును నేర్చుకునేటువంటి వాడు ఏదో కొన్ని పాటల వల్ల పద్యాల వల్ల భగవంతుని ప్రార్థిస్తూ నిరాశకు గురి అవుతున్నారు. కానీ ఆ విధంగా డిసప్పాయింట్కి ఏమాత్రమో మీరు అవకాశం అందించకండి. ఎందుకు డిసప్పాయింట్ వస్తుంది? మొదలై నీవు అపాయం చేసుకుంటే అది డిసప్పాయింట్ వస్తుంది. నీవు మొదలై నీవు అపాయం చేసుకోవద్దు. వచ్చినప్పుడు నీకు ఏది తెలుస్తుందో దాన్ని నీవు గానంతో చెప్పు. ఇది ఏ భగవంతుని పొందడానికి సులభమైన మార్గం.
ఇప్పుడు డాక్టర్ శ్రీమతి ద్వారం లక్ష్మీ గారు శాస్త్రీయ సంగీతం యొక్క విశిష్టతను గురించి మనకు చెప్తారు. డాక్టర్ శ్రీమతి ద్వారం లక్ష్మీ గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ద్వారం సంగీత కుటుంబానికి చెందినవారు. ఈమె ప్రముఖ సంగీత విద్వాంసులు డాక్టర్ ద్వారం భావనారాయణరావు గారు మరియు సంగీత విదూషీమణి శ్రీమతి ద్వారం వెంకట వరదమ్మ గారుల కుమార్తె. శ్రీమతి లక్ష్మీ గారు ప్రపంచ ప్రఖ్యాత వయలిన్ విద్వాంసులు పద్మశ్రీ సంగీత కళానిధి డాక్టర్ ద్వారం వెంకటస్వామి నాయుడు గారి జ్యేష్ఠ మనవరాలు. తమ తల్లిదండ్రుల వద్ద మరియు ప్రముఖ సంగీత విద్వన్మణి శ్రీమతి ఎంఎల్ వసంతకుమారి గారి వద్ద సంగీత సాధనను గావించిన లక్ష్మీ గారు 14 భాషలలో పాటలు కీర్తనలు పాడే నైపుణ్యం ఉన్నవారు. అన్నింటికన్నా ఈమె భగవాన్ బాబావారి దివ్య సమక్షంలో గానం చేయడమే ఒక దివ్యావకాశంగా భావిస్తారు. వీరు ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సంగీత విభాగంలో ప్రొఫెసర్గా తమ సేవలందిస్తున్నారు. ద్వారం లక్ష్మీ గారు శాస్త్రీయ సంగీతం గురించి ఏం చెప్తారో విందాం.
సరే, భాగవతంలో నవవిధ భక్తి మార్గాలు మనకి శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం అని చెప్పబడ్డాయి కదా. ఈ భక్తి మార్గంలో ప్రయాణించిన వాగ్గేయకారులందరూ ప్రధానంగా సంగీతాన్ని మాధ్యమంగా అంటే మీడియంగా తీసుకుని చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. వాళ్లు రచించిన ఎన్నో సంగీత రచనలు పరంపరగా శిష్యుల ద్వారా కొన్ని వందల సంవత్సరాలు ముందుకు సాగి ఈనాటికి మనకి ప్రచారంలో ఉన్నాయి కదా. అయితే ఇలా ఉన్నాయి అంటే దాంట్లో సంగీతానికి ఉన్న గొప్పతనమే ప్రధానంగా కారణం. వాళ్ళు ఎంత భక్తి గలవారు అనేది కూడా మనం వాళ్ళని మనం చూడలేదు కదా ప్రత్యక్షంగా. వాళ్ళ గురించి వింటున్నాం మన పెద్దవాళ్ల ద్వారా, పుస్తకాల్లో చదువుకుంటాం వాళ్ల గురించి, కానీ వాళ్ళ భక్తిని వాళ్ళ గొప్పతనాన్ని మనం అనుభవించాలంటే వాళ్ళ సంగీతమే మనకి పెద్ద ఆధారం అని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణే నాహం వసామి వైకుంఠే నా యోగి హృదయే రవౌ మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అని నారద పరిభ్రాజక ఉపనిషత్తులో చెప్పారని మనం చదువుకుంటూ ఉంటాం. విష్ణుమూర్తి ఏం చెప్పారు, నేను వైకుంఠంలో లేదా యోగుల హృదయాల్లో నేను నివసించి ఉండను, నేను ఎక్కడ ఉంటాను అంటే నా భక్తులు నా గురించి ఎక్కడ గానం చేస్తూ ఉంటారో అక్కడే ఉంటానని స్వామి స్వయంగా చెప్పినట్టు మనం చదువుకుంటూ ఉంటాం. ఇది కూడా మనకి సంగీత ప్రాధాన్యతని అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యూజిక్ ని చెప్తోంది కదా మనకి. ఇలా సంగీత ప్రాధాన్యతని మనం క్లుప్తంగా చెప్పుకోవాలంటే మన భారతీయ సంప్రదాయంలో మన ఆర్ష విజ్ఞానంలో అన్ని సంగీతంతో ముడిపడి ఉంటాయి. ఉదాహరణకి మనకి సరస్వతీదేవి అనగానే ఒక వీణ పట్టుకొని, లేదా కృష్ణుడు అనగానే ఒక వేణువుతో, అలాగే శివుడు నృత్యం చేస్తూ, ఇలా మన సంగీతం నృత్యం ఇవన్నీ మనకి దేవతలతోనూ దైవాలతోనూ మనకి లింక్ చేసే మనం అలా అలవాటు పడి పెరుగుతాం చిన్నప్పటి నుంచి. ఇంకా రామాయణం అనేది అసలు లవకుశుల చేత మార్గ విధానంలో మొట్టమొదటిగా పాడబడిందనే మనకి రామాయణంలో ఉంది. పాఠ్యే ఏచ మధురం అంటారు రామాయణంలో. ఇలా ఈ నవవిధ భక్తుల్లో కూడా రామ మంత్ర జపిసో హేమనుజ ఇవన్నీ కూడా ఎన్నో రకాలైన సంగీత రచనల్లో మనకి ఈ నవవిధ భక్తుల గురించి కూడా మనం సంగీత ఇంపార్టెన్స్ కలిపి మనకి ఇవ్వబడింది. ధనుర్మాసం ఇది అసలు. ఇప్పుడు అందులో తిరుప్పావై రచించిన గోదాదేవి వారి గురించి మనం ఎంతో తెలుసుకుంటూనే ఉంటాం ఎప్పుడు. ఆవిడ తిరుప్పావైని 30 పాసురాలుగా పాటలుగా రచించారు. పాడి కొడతాళ్ నర్పామాలై అంటారు. అలాగే అందులో ఆవిడ భగవంతుడి నామకీర్తన మహత్యం గురించి చెప్తూ 3వ పాసురంలో ఓమి ఉల్లహళంద ఉత్తమన్ పేర్ పాడి నాంగళ్ నంబ వైక్ చాటి నీరాడినాన్. నామ సంకీర్తనం భగవంతుడి స్తుతిని పాడడం గురించి మరి వాగ్గేయకారులు అందరూ చెప్పుకున్నారు. ఇంకా భక్త కవులు సంత్ కవి వాళ్ల గురించి ఆలోచిస్తే అంధుడైన సూరదాస్ మరి భ్రమర్ గీత్ గాని ఆయన రచనల్లో భజనలతో శ్రీకృష్ణుణ్ణి కీర్తించడం మనం చూస్తాం. కబీర్దాస్ కూడా భజోరే భయ్యా రామ గోవింద హరే భజోరే భయ్యా రామ గోవింద హరే అంటారు. ఇంకా మీరాబాయ్ ఆమె భజనలు అన్ని మన భగవాన్ కి ఎంత ఇష్టమో మనకి తెలుసు. ఈ పాటలన్నీ ప్రత్యక్ష సాక్ష్యం. అసలు భగవాన్ సత్యసాయిబాబా వారే తన ప్రవచనాలన్నింటికి కూడా భజన్ని జోడించి, కేవలం ప్రవచనం చెప్పడం లేదా ఉపన్యాసం చెప్పడం కాదు, వారు అకస్మాత్గా ఒక భజన తీసుకునేసరికి అసలు మనం ఈ లోకాన్ని మర్చిపోతాం. అసలు అటువంటి స్థాయికి తీసుకువెళ్లేవారు. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల 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 కృష్ణ జై. ఇది వినగానే పసివాళ్లు వృద్ధులు ఏదో మధ్య వయసు వాళ్ళు అని లేదా స్త్రీలు పురుషులు అని ఏ భేదం లేకుండా అందరూ ఆ సంగీత మాధ్యమం ద్వారా శిశుర్వేత్తి పశుర్వేత్తి ఇంకా మరి అందరినీ ఒకే త్రాటిపై నడిపించగలిగిన మహత్తు సంగీతానికి ఉంది. ఇంకా భారతీయ శాస్త్రీయ సంగీతం, భారతీయ శాస్త్రీయ సంగీతంలోనే మొత్తం ప్రపంచ దేశాలన్నింటికి శాస్త్రీయ సంగీతాలు ఉంటాయి కదా, వాళ్ల వాళ్ల బాణీలు ఉంటాయి. అయితే మన భారతీయ సంగీతంలోనే మొట్టమొదటిగా సరిగమ పదని అనేవి 7 స్వరాలున్నాయి అనే విషయం ఈ ప్రపంచంలో ఒక రకంగా కనుక్కున్నది మన భారతీయ సంగీతవేత్తలే. అదేవిధంగా షడ్జం పంచమో రెండు స్వరాలని, సా అనేది ఎప్పుడు ఒకటే ఉంటుంది, పా అనేది కూడా ఒకటే ఉంటుంది, వేరియేషన్స్ ఉండవు. ఇప్పుడు రిగమధనీలు రెండేసి స్వరస్థానాలతో ఉంటాయని, మొత్తం కలిపి ద్వాదశ స్వరస్థానాలు ఉంటాయి అనే విషయం కూడా ఫస్ట్ మొట్టమొదటి భారతీయ సంగీతంలోనే తెలిసింది. ఇంకా శాస్త్రీయ సంగీతంలో తాళం గురించి చెప్పాలంటే, భారతీయ శాస్త్రీయ సంగీతంలో ఉన్నన్ని తాళ వెరైటీస్ ఇన్ని రకాలు, అంటే ఆది తాళమని, త్రిపుడు తాళమని, జంప తాళమని, ఇంకా 75 రకాల తాళాలు, 175 రకాల తాళాలు, తర్వాత ప్రాచీన 108 తాళాలు, గతులు, ఇన్ని వెరైటీస్ ప్రపంచంలో ఉన్న తాళాలన్నీ కలిపినా కూడా భారతీయ శాస్త్రీయ సంగీతంలోని తాళాల్లో ఒక స్మాల్ ఫ్రాక్షన్ అవుతుంది అన్నమాట. అంటే అంత వెరైటీ మన శాస్త్రీయ సంగీతంలోనే ఉంది. బేసిక్ గా ఏంటంటే శాస్త్రీయ సంగీతంలో సంవాదిత్వం అనేది ఒక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సంవాదిత్వం అంటే శాస్త్రీయ సంగీతంలో రచనలకి నిర్దిష్టమైన రాగం తాళం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వాతాపి గణపతిం భజేహం అని ముత్తుస్వామి దీక్షితులు వారు రచిస్తే ఆ కీర్తనని మనం అదే హంసధ్వని రాగంలో, అదే ఆదితాళంలో ఎన్ని తరాలైనా అలాగే పాడతాం. పురంధరదాసులు వారు మనకి సంగీతంలో ప్రారంభిక అభ్యాసాలని చెప్పి, అంటే బిగినింగ్ లెసన్స్ అన్నమాట. సరిగమ పద నిజ అని మన మాయామాళగోళలో ఆయన వాటిని కూర్చారు. అదే పద్ధతిని 600 సంవత్సరాలు దాటినా కూడా మనం అదే కంటిన్యూ చేస్తున్నాం. ఆ సెలెక్షన్ ఆఫ్ రాగ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మాయామాళగోళ తీసుకున్నారు, సరి సా నుంచి రీ ఎంత డిస్టెన్స్ ఉందో గమా అదే డిస్టెన్స్ ఉంటుంది. పద నిజా మీరు సాక్షాత్ సాయిరాం వారి దగ్గర సంగీతం నేర్చుకున్నారు, వీణ వాయిస్తారు, మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు వీణ మీద కూడా మీరు ప్రాక్టికల్ గా చూడొచ్చు, ఆ ఈక్వి డిస్టెన్స్ అంటే సా నుంచి రీ ఎంత దూరము, గా నుంచి అంతే దూరం, మళ్ళీ రీగా ఎంత దూరమో అదే, మళ్ళీ తని అన్నప్పుడు మళ్ళీ అదే డిస్టెన్స్ వస్తుంది. సో అసలు మాయామాళగోళ రాగం సెలెక్ట్ చేసుకోవడమే పురంధరదాసులు వారు ఎంత ఆలోచించి ఉంటారు, దానికి ఎంత సైంటిఫిక్ బేసిక్ ఇది ఫౌండేషన్ ఉంది అనేది మనకి తెలుస్తోంది. శాస్త్రీయ సంగీతానికి ఇటువంటి ప్రిన్సిపల్స్ అది చాలా గొప్పది, చాలా పటిష్టమైనది, కాబట్టే దాన్ని ఎవరూ మార్చలేదు. భగవాన్ సత్యసాయి లాంటి వారు వాళ్ళు స్వయంగా వాళ్ళు సంగీతాన్ని, అందులో శాస్త్రీయ సంగీతాన్ని, భక్తి సంగీతాన్ని బాగా వాళ్ళు గానం చేసి, అంత గొప్ప వాళ్ళైనా భగవత్ స్వరూపులైనా వాళ్ళు తిరిగి వినేవారు. అది ఇంకా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే మనం చాలా గొప్ప విద్వాంసులు అయిపోయాం, మనకి చాలా వచ్చేసింది, మనం ఇంకా మన సంగీతం మనం పాడుకుంటూ మనని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలు, సామాన్య మానవులైన మనం ఆ ధోరణిలో వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అక్కడే మహానుభావులైన వాళ్ళు ఏదైనా సృష్టించగలరు, ఎంతైనా పాడగలరు. అలాంటి వాళ్ళు ఎవరు పాడినా, చిన్న పసిబిడ్డ పాడినా, మనం ఎంత వాళ్ళం, మన పాట చాలా చిన్న స్థాయిది నిజానికి భగవంతుడితో కంపేర్ చేస్తే. కానీ సాక్షాత్ భగవాన్ సత్యసాయి లాంటి వాళ్ళు రోజు కూర్చుని మనకి దర్శనం ఇచ్చి, మనం పాడే భజనల్ని ఆనందంతో స్వీకరించి, భగవంతుడు కూడా అదే చెప్పారు కదా, మద్ భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అని, ఆయన సృష్టించిందే సంగీతం, కానీ ఆయనే సాక్షాత్ నా భక్తులు గానం చేస్తూ కీర్తిస్తూ ఉంటే నేను అక్కడే ఉంటాను అంటే, అది సాక్షాత్ మనం కళ్ళ ఎదుట మనం చూసాం, పుట్టవర్తిలో మనం చూసాం సాయిరాం. అందరికి మీ గురు అందరికి నా నమస్కారాలు, సాయిరాం.
చాలా ధన్యవాదాలు ద్వారలక్ష్మి గారు. పరమాత్మతో సాయుజ్యానికి, పరమేశ్వర తత్వాన్ని గ్రహించడానికి నాదానుసంధాన యోగము పరమశ్రేష్టమైనది. పాడి తరించడం అంటూ ఈ ప్రపంచంలో లేదు, తరించి పాడటమే ప్రధానము అని భగవాన్ రమణ మహర్షి అన్నారు. ఈనాటి మన రసవత్తరమైన సంగీత సుధాస్రవంతిలో శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు సంగీతం గురించి, నాదం గురించి, భగవంతునికి భక్తునికి మధ్యన సంగీతం ఒక వారిదిగా నిలిచి సాయుధ్యాన్ని ఎలా అందిస్తుంది అనే అంశాన్ని గురించి అందరికీ విపులంగా వివరిస్తారు. విఎస్ఆర్ మూర్తి గారు తెలుగు స్ట్రీమ్లో కార్యక్రమాలు వింటున్న శ్రోతలందరికీ సుపరిచితులే. వారి ప్రసంగాలు మనలో ఉన్న ఆధ్యాత్మికతను పెంపొందిస్తూ స్వామి తత్వాన్ని మనకు తెలియజేస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వారి ప్రసంగాన్ని విందాం.
సౌందర్యసార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం తుర్యాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్నిశైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ప్రాప్తం సద్గురుం సత్యసాయీశ్వరం ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మస్ఫురతాన్మే. సర్వదేవత అతీత స్వరూపులైన భగవాన్ సత్యసాయి దివ్య శ్రీచరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ, భగవంతుడు గానలోలుడు, గానప్రియుడు, నిజానికి సామగానమే భగవంతుడు. భగవంతుడు భక్తుణ్ణి తన దగ్గరకు చేర్చుకోవటానికి లేదా భక్తుడు భగవత్తత్వం వైపు వడివడిగా అడుగులు వేయటానికి సుగమమైన, సరళమైన, సూటి అయినటువంటి మార్గమే భజన మార్గం. దానికి సంగీతం ప్రాతిపదిక. సంగీతం అంటే ఎటువంటి సంగీతము అని, కేవలము భజనేనా? భజన మాత్రమే కాదు, సమ్యక్ సంకీర్తన జరగాలి. సమ్యక్ సంకీర్తన అంటే రాగభావ తాళలయాత్మకమైనదే కీర్తన. అది సమ్యక్, సమన్వయ స్థితిలో ఉండాలి. ఏ సమన్వయ స్థితిలో భగవంతుడు యొక్క రూపాన్ని, నామాన్ని, తత్వాన్ని, భగవద్భావాన్ని మనస్సు నిండా నింపుకుని ఎవరైతే ఒక ఉపాసనా మార్గంగా ఆ మార్గంలో ఉంటూ తదనుగుణమైనటువంటి రీతిలో గనక భగవంతుడి గుణగాన సంకీర్తనం చేస్తే అది సమ్యక్ సంకీర్తన. దీనిలో జీవుడి యొక్క అనేకానేకమైనటువంటి భావాలు, మానసికమైనటువంటి నానానాద సందోహాలు ఇవన్నీ కూడా ఒక సమన్వయ స్థాయికి వచ్చి తాను గానం చేస్తున్నటువంటి వేళ పరమేశ్వరుడి యొక్క దర్శనాన్ని తాను చేసుకుంటాడు. అందుకనే శంకర భగవత్పాదులు యోగతారావళిలో ఒక మాటంటారు, సదాశివోక్తాని సపాద లక్షలయావధానాని వసంతి లోకే నాదానుసంధాన సమాధిమేకం అన్యామహే మాన్యతమం లయానాం. లక్షా 20,000 లయయోగాలు ఉన్నప్పటికీ కూడా పరమేశ్వర తత్వాన్ని ఎరగటానికి, పరమేశ్వరుడితో సాయుధ్య స్థితిని అనుభవించటానికి నాదానుసంధాన యోగమే గొప్పది అంటారు. ఈ నాదానుసంధానం వేరు, సంగీతం వేరా అంటే సంగీతం వేరు, నాదం వేరు. కాని సంగీతానికి మూలం మాత్రం నాదం. నాదంలో సంగీతం అంతర్లీనంగా ఉన్నది. ఇది ఒక అవిభాజ్యమైనటువంటి, అఖండమైనటువంటి, అనంతమైనటువంటి, అనాహతమైన, చిద్ఘనమైనటువంటి రసస్వరూపం కాబట్టి సంగీతం భగవద్రూపమే. కనుకనే భగవాన్ రమణ మహర్షి ఒక సన్నివేశంలో అంటారు, పాడి తరించటమంటూ ఈ ప్రపంచంలో నిజానికేం లేదు, తరించి పాడటం ప్రధానం అంటారు. ఆ తరించటమంటే అహం అంతరించటమే తరించటం. ఎప్పుడైతే అహం నిర్మూలన జరిగి, అహం స్ఫురణ కలిగి, మమతానురాగాలు సర్వే సర్వత్రా సర్వ సమ్మతమైనటువంటి స్థాయిలో సంచారం చేస్తున్నటువంటి వేళ మానవుడి లోపల జరిగేటువంటి ఒక అనాహతనాదమే నాదయోగంగా భావన చేయాలి. కనుకనే ఈ నాదయోగానికి మూలమేమిటి అంటే సామవేదమైంది. సామవేదమంతా కూడా సామగానమే. మహాపరిసత్యాలని, వైజ్ఞానిక విషయాలని, భారతీయమైనటువంటి ఒక సనాతనమైన ఆర్షమైనటువంటి తత్వాన్ని సామవేదం తన నిండా నింపుకున్నది. అది ఎట్లా ఉన్నది? గానంగా ఉన్నది. అందుకనే సత్యసాయి భగవాను మనం సామగాన లోలుడా అంటాం. అంటే సామగాన ప్రియుడైనటువంటి పరమాత్మ ఈ సామగానాన్నే ఎందుకు ఎన్నుకున్నారు అంటే సా ఆ మా అని మూడు అక్షరాలున్నాయి. ఈ మూడు దాంట్లో ఉన్న బీజాక్షరాలు. సా అంటే ప్రకృతి, స్త్రీత్వం. ఆ అంటే పురుషుడు పరమాత్మ, మా అంటే జీవాత్మ. టెసా ఆ మా అనబడేటువంటి ఈ సామంలో కంటికి కనపడుతున్నటువంటి దృశ్యమాన ప్రపంచమంతా ఒక ఎత్తైతే, ఈ దృశ్యమాన ప్రపంచానికి మూలము స్థూలము సూక్ష్మము సూక్ష్మ సూక్ష్మేతరము అయినటువంటి ఒకనొక దివ్య శక్తి, మహత్తర శక్తి, మహత్తత్వ భూమిక ఏదైతే ఉన్నదో అది పరమాత్మగా భావించగలిగినట్లయితే, మా అనబడేటువంటి జీవాత్మ అంటే మనబోటి సాధకులందరం కూడా ఈ ప్రకృతి ద్వారా పరమాత్మని, పరమాత్మ అనుగ్రహం చేత ఈ ప్రకృతిని ఒక సమన్వయ రీతిలో అర్థం చేసుకునేటువంటి దిశగా జీవితాలు సాగాలి కనుక ఈ మూడు కలిపినట్లయితే ఇది మాత్రమే తత్వత్రయంగా మనం చెప్తాం. అంటే పురుషుడు పరమాత్మ, స్త్రీ ప్రకృతి, జీవుడు ఈ జగత్తు, ఇదంతా కూడా సర్వం కల్విదం బ్రహ్మ, అసలు ఉన్నదంతా ఒకటే. ఈ ఒకటే అనేకంగా అనంతంగా కనిపిస్తున్నది గనక పరమేశ్వరుణ్ణి సంకీర్తన చేత, గుణగానం చేత, భజన చేత, అనేకమైనటువంటి భావాలను అన్నింటినీ కూడా ఒకనొక చోటికి చేర్చి ఓ పరమాత్మ నీ స్వరూపము ఇది అని మానసికంగా ఉపాసన చేస్తూ హృదంతరాళాలలో ఒక నిశ్శబ్ద భూమికలో మౌనగీతాన్ని గనక ఆలపించగలిగినట్లయితే దానిని మనం సామగానంగా ఉపాసన చేస్తాం. ఈ సామగానము అనేకమైనటువంటివిగా ఉన్నాయి. అందులో రెండు ప్రధానమైనటువంటిది, ఒకటి షడ్జం, రెండవది పంచమం. ఈ షడ్జం నెమలి నడక, పంచమం కోకిల. అందుకనే కోకిల కామిని మధుర కూజిత కోమల వాయు వీచి సంజాకపిశమ్ములైన జడలల్లిన జీబులలోన తాండవ శ్రీకమనీయ జాహ్నవి ధరించిన దేవుని గేహరూపమాలాకృతి మందహాస కలితానన మాకు ప్రసన్నమయ్యేడున్. ఎక్కడున్నదయ్యా ఈ ప్రసన్నత? ఎక్కడి నుంచి వచ్చిందంటే అంతరంగ శుద్ధి చేత, అంతరంగ యోగం చేత, అంతరంగ యాగం చేత, ఒక భావనాభూమిక నుంచి వాస్తవికమైనటువంటి ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు ఈ సామగానం ద్వారా, గానము ద్వారా, పాట ద్వారా అనేక విధాల పరమాత్మ యొక్క దివ్య తత్వాన్ని అంతరంగంలో ఆవిష్కరించుకునేటువంటి ఒక మహత్తరమైనటువంటి భూమిక. నిజానికి ఈ సప్తస్వరాలు సమగానంలో ఇమిడి ఉన్నాయి గనక సరిగమ పదని, ఈ సరిగమ పదని అనేటువంటివి, వీటిలలో నీ అనేటువంటిది అత్యుత్తమమైనటువంటి శిఖరస్థాయికి చెందినటువంటి ఒక ఉదాత్త స్థాయి. ఈ ఉదాత్త అనుదాత్త స్థాయిలలో సంచారం చేస్తున్నప్పుడు పరమేశ్వరుణ్ణి మూలాధారంలో ప్రారంభించి సహస్రారం వరకు తీసుకువెళ్లేటువంటి, అంటే మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ అనబడేటువంటి ఈ కదే ఆరు చక్రాలను దాటుతూ దాటుతూ కదలనటువంటి సహస్రారం వైపు, కాని కదిలించేటువంటి సహస్రారం వైపు తీసుకువెళ్లేదే ఈ సంగీతం కనుక భగవంతుడు రాగప్రియుడు, భావప్రియుడు, తత్వప్రియుడు, ప్రపంచమంతా కూడా ఒక అందమైనటువంటి గీతికగా సాగాలి అని ప్రతినిత్యము కూడా తాను సృష్టించినటువంటి ఈ ప్రకృతికి మహదాశీర్వచనం అందించేటువంటి పరమాత్మ యొక్క స్థితి అది గనక భగవంతుడు మనకి అనుభవంలోకి రావాలి అంటే అతి తేలికైన, అతి సరళమైన కానీ గంభీరమైన, విస్తృతమైన, అచ్చమైన, స్వచ్ఛమైన మార్గం ఏది అంటే అది సంగీతమే. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రత్యణువులోనూ పరమాత్మని గానం ద్వారా గనక దర్శనం చేయగలిగినట్లయితే, సంగీతం ద్వారా గనక అనుభవించగలిగినట్లయితే, శిలలు కరుగుతాయి, శిల్పాలు కదులుతాయి, సర్వ ప్రకృతి స్తంభిస్తుంది, ఒక నిశ్చేష్టమైనటువంటి సమాధి స్థితికి అది చేరుకుంటుంది గనక సంగీత ప్రధానమైనటువంటి భక్తి, భజన పూర్వకమైనటువంటి ఉపాసన, ఇదంతా కూడా అనేకమైనటువంటి దేహాలని, మనస్సులని, అనేకమైన స్థితులని ఏకం చేయగలిగినటువంటి ఒక సమన్వయమైనటువంటి భావనా రీతి ఇది. ఇది నిజానికి ఈ సామవేదం 1000 శాఖలుగా ఉండేది ఒకనాడు. ఈ 1000 శాఖలలో ఇవాళ మనకు మిగిలినవి కేవలం 12 మాత్రమే. ఈ సప్తస్వరాలన్నీ కూడా జగత్తుని రక్షిస్తూ ఉంటాయి, ఈ జగత్తుకి ఆలంబనగా ఉంటాయి. తెలతెలవారుతున్నటువంటి వేళ, సుప్రభాతాంచిత నభ ప్రభాత వేళ, ఈ ప్రకృతి జాగ్రత్త అవస్థలోకి నెమ్మదిగా ప్రవేశిస్తున్నటువంటి వేళ, ఈ ప్రకృతిలో నెమ్మదిగా ఒక నిస్తంద్రమైందరమైనటువంటి ఒక గాన విశేషం ఉన్నది. దానిని పట్టుకోవాలి అంటే బ్రాహ్మీ ముహూర్తంలో గనక మనస్సును నిలబెట్టుకుని మనస్సుని మనస్సుతో ఒకచోట కూడి ఉండగలిగినట్లయితే దానిలో ఆ చల్లని మెల్లని గంభీరమైనటువంటి అతి లోతైన విస్తృతమైనటువంటి ఒక నాదం మనకు వినిపిస్తుంది. ఆ నాదము యొక్క పుట్టుక ఎక్కడ అంటే మన నాభి చుట్టూ ఏర్పడుతుంది. ఆ అక్కడ నుంచి ఏర్పడినటువంటి ఆ నాదమే నెమ్మది నెమ్మదిగా అనాహత చక్రం దాటి కంఠస్థానము అనబడేటువంటి విశుద్ధ చక్రం దగ్గరకు వచ్చినప్పుడు అది గానమై, అది సాహిత్యమై, అది భాష అయి, అది భావమై, అది పూర్ణమై, ధవళమై, తరళమై, సరళమై, స్వచ్ఛమై ఈ ప్రపంచానికి ఒక మహాప్రవాహంగా ఏర్పడి ప్రపంచాన్ని తన్మయం చేస్తుంది. తనుమయం కాదది, తన్మయం చేస్తుంది. తన్మయంలో ఏమున్నది అంటే తాదాత్మ్యత ఉన్నది, ఉద్వేగం లేదు, ఒక ఉత్సాహమున్నది, ఉల్లాసం ఉన్నది, ఒక పూర్ణత ఉన్నది, నిండుతనం ఉన్నది. ఇదంతా పరమేశ్వరుడి యొక్క స్వరూపమే తప్ప అన్యం కాదు. శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఓ శ్లోకం రాశారు. సరిగమపదని నితాంతాం వీణాసంక్రాంతకాంత హస్తాంతాం శాంతం మృదులం స్వాంతం త్రయాణాం గ్రామాణాం. ఎంత అందమైన, ఎంత భావగర్భితమైనటువంటి ఒక శ్లోకం ఇది. దీన్ని కాస్త విచారణ చేసినట్లయితే ఈ సంగీతం భగవంతుడి దగ్గరకు భక్తుణ్ణి ఎలా తీసుకువెళుతుంది? నిజానికి భగవంతుడి దగ్గరకు భక్తుడు వెళ్లాలి అంటే ఎట్లా ఉపాసించాలి అనేటువంటిది దీంట్లో చెప్తూ సరిగమ పదని నితాంతం అంటే ఒక నితాంతమైనటువంటి, ఒక తీగకు చిట్ట చివర ఉన్నటువంటి మహాపుష్పములే. ఏమిటి ఆ తీగ అంటే ఇడా పింగళ సుషుమ్న అనబడేటువంటి నాడులలో సుషుమ్నానాడి సహస్రారాన్ని యోగశాస్త్రంలో ఎట్లాగైతే తాకి కదలికేలేని ఒక యోగభూమికని ఇస్తున్నదో, సంగీతంలో మహానిష్ఠుడైన వాడు, ఆత్మనిష్ఠుడైనటువంటి వాడు, రసముయన్ నిశ్రహ అన్నటువంటి ఒక అలంకార శాస్త్ర విధానంలో నుంచి తనలో తాను తనను ఆత్మను దర్శనం చేసుకుంటాడు గనక ఈ ఆత్మ, ఈ పరమేశ్వరుడు, ఈ జీవుడు భిన్నం కాదని, ఈశ్వరో గురురాత్మేతి మూర్తిత్రయ విభాగినే, మూడు బొమ్మలుగా, మూడు ముక్కలుగా, మూడు కోణాలుగా, మూడు పార్శ్వాలుగా కనిపిస్తున్నటువంటి ఈ మహత్తరమైనటువంటి ఈ త్రికోణమే పరమేశ్వరుడు యొక్క మూడు స్థతులుగా భావన చేయమంటుంది. దానికే వీణాసంక్రాంతక్రాంతహస్తాంతాం. వీణని గనక పట్టుకున్నట్లయితే, వీణానాదం గనక చేసినట్లయితే, వీణావాదనం గనక చేసినట్లయితే జీవుడికి ముక్తి. ఎందుకని? నిజమేనా అంటే సృష్టి ఏర్పడినప్పుడు ఏర్పడిన మొట్టమొదటి పరికరం అంటే వాద్య పరికరం వీణ. ఆ వీణలో నుంచి వచ్చేటువంటి శబ్దం మానవుడి యొక్క కంఠస్వరాన్ని పోలి ఉంటుంది. అది ఒకటే. నిజానికి మిగతావన్నీ కూడా దానిలో నుంచి ఏర్పడినటువంటి వాద్య పరికరాలే తప్ప ప్రప్రథమమైనటువంటి వాద్య పరికరం వీణ గనక, ఆ వీణని గురించి యాజ్ఞవల్క్య స్మృతిలో ఒక మాట ఉన్నది. ఆ వీణని ఎవరైతే ఉపాసన చేస్తారో వారికి జీవన్ముక్తి తప్పకుండా లభిస్తుంది. వీణావాదన తత్వజ్ఞ శృతిజాతి విశారద తాళజ్ఞానాశ్చ ప్రయాసేన మోక్షమార్గం సగచ్చతి మోక్షమార్గం సగచ్చతి. శృతి ఉండాలి, లయ ఉండాలి, వీణావాదన ఉండాలి, వీణావాదన యొక్క తత్వం తెలిసి ఉండాలి. అందుకనే భగవంతుడు మానవ దేహంలో ఈ వీణని అమర్చాడు. ఎక్కడ? మన వెన్ను పూసే వీణాదండం. మానవ దేహంలో సరస్వతీదేవి భాషాస్వరూపంగా, భావనా భూమికగా, ఒక అభివ్యక్తిగా, ఒక అగ్నిస్వరూపంగా, ఒక మాటగా, ఒక పాటగా ఎక్కడ ఉన్నది, ఎక్కడ కొలువై ఉన్నది గనక విచారణ చేసినట్లయితే సామగాన ప్రియుడైనటువంటి పరమాత్మే అగ్నిస్వరూపమై మన మాటయందు, శుభగశయ సమన్వితమైనటువంటి ఒక భాషయందు, సంపూర్ణమైనటువంటి సంస్కారమునందు, భారతీయ సంస్కృతి వైభవమునందు అన్నింటా ఆయన సంస్థితుడై ఉంటాడు గనక ఈ పరిపూర్ణమైనటువంటి పరమేశ్వరుడి యొక్క భావాన్ని అర్థం చేసుకోవాలి అంటే గానమే ప్రధానం, సంగీతమే ప్రధానం. అందుకనే సత్యసాయి భగవానుడు మానవ జీవితాన్ని మహత్తరమైనటువంటి ఒక సంగీత వాంగ్మయంగా ఓ చోటన్నారు. మరి పరమేశ్వరుడు ఈ భజన ఎందుకు చేయించారు, ఈ సంగీతాన్ని ఎందుకు ఎన్నుకున్నారు అంటే, నిజానికి మన రెండు అరచేతులు కూడా చప్పట్లు కొడుతూ గనక భజన చేసినట్లయితే మన అరచేతులలో ఉన్నటువంటి అనేకమైనటువంటి నాడులన్నీ కూడా స్పందించి శరీరాంతర్గతంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అవయవాలన్నీ కూడా ఉత్తేజితమై ఉద్దీపనమై పూర్ణమై మహానందతారక స్థితిలో ఆనందతాండవం చేస్తాయి. కనుకనే భజన చేయటము అంటే రాగతాళబద్ధంగా చేయాలి, రెండు చేతులు చరచి చేయాలి, సమన్వయంగా చేయాలి, ఏకశబ్దంగా చేయాలి. ఇది పరమేశ్వరుడికి మనం ఇచ్చేటువంటి ఒక నివేదన. ఏది ఏకంగా ఉండి అనేకంగా ప్రకృతిగా ఇక్కడ కనిపిస్తున్నదో, ఈ అనేకం అంతా కూడా మళ్లీ ఏకం కాగలిగితే అది మానవుడి జీవితానికి ఒక సార్థకత, అది పారమార్థికత. అంతేకాదు సంగీతంలో నుంచి ఏం పుడుతుందయ్యా అంటే ఆనందం పుడుతుంది. ఎటువంటి ఆనందం పుడుతుంది? మనుష్యానందము, మనీషానందము, గంధర్వానందము, మానవ గంధర్వానందము, దేవగంధర్వానందము, పితృపితానందము, ప్రజాపితానందము, హిరణ్య గర్భానందము. ఇవేళ సంగీతం నుంచి మనస్సుని స్వాంతపరుచుకోవాలి. సంగీతం ద్వారా ఇంద్రియాలు మనల్ని అల్లకల్లోలపరుస్తున్నప్పుడు, మనసు ఆందోళనాయత్తమైనప్పుడు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు, ఏ రకమైనటువంటి ఒత్తిళ్లు మనల్ని నిలువనించకుండా ఉన్నప్పుడు ఏమీ మనకి అక్కరకు వచ్చేది అంటే అది సంగీతమే. సంగీతం ద్వారా భగవంతుణ్ణి ఉపాసన, ఉపా అంటే దగ్గరగా, ఆసన ఒక స్థానాన్ని సంపాదించుకుని పరమేశ్వర భావానికి, పరమేశ్వర రూపానికి, పరమేశ్వర తత్వానికి, పరమేశ్వర సగుణానికి, వీటన్నింటికీ కూడా దగ్గర కాగలిగిన, దగ్గర చేర్చగలిగినటువంటి ఉత్తమోత్తమమైన ఏకైక సాధన సంగీతంగా మనం భావన చేస్తూ సత్యసాయి భగవానుడి యొక్క దివ్య అవతార వైభవంలో, కార్యక్రమంలో, ప్రణాళికలో వారు రచించుకున్నటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి విషయంలో సంగీతం ప్రధానమైంది, అంతర్లీనమైంది. కనుకనే తొలినాళ్లలోనే సత్యసాయి భగవానుడు మానసభజరే గురుచరణం దుస్తర భవసాగర తరుణం అంటూ గురుచరణాలని సంగీతమయంగా, సంగీత పరంగా అన్ని విధాలా కూడా ఉపాసన చేయమన్నారు. వేదము, సంగీతము, ధర్మము అంటే అది పరమాత్మే. ఈ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం. యహమహమితి సాక్షాద్ ఆత్మరూపేణ భాతి, హృతి విచ మనసాస్వం చిందతా మజ్జతా వా పవన చరణరోధాత్ ఆత్మనిష్టో భవత్వం. ఎక్కడో బయట లేడని, లోపలే ఉన్నాడని, నేను నేను అని అంటూనే ఉన్నాడని, ఆ అంటున్నటువంటి వాణ్ణి మన ఎరుకతో, స్పృహతో, సాధనతో, భక్తితో, కర్మతో, జ్ఞానంతో, అన్నింటికంటే మించి ప్రేమతో, సేవతో అనుభవించగలిగినట్లయితే జీవుడు ఇక్కడే జీవన్ముక్తుడవుతాడని, జీవన్ముక్తుడు పరిణామం చెందినటువంటి పరిశుద్ధమైనటువంటి వ్యక్తి గనక అటువంటి వ్యక్తి నుంచి వచ్చేటువంటి అనుగ్రహ తరంగాలు సామగానమై, సామవేదమై, గానమై ఈ ప్రపంచానికి రక్షాకవచంగా నిలుస్తుంది అని సత్యసాయి భగవానుడు ప్రవచించినటువంటి మహోదాత్తమైనటువంటి భావనని ఆకళింపు చేసుకుని దానిని ఆచరించేటువంటి దిశగా మనందరం కూడా చక్కగా ప్రయత్నం చేద్దాం. సామగాన ప్రియుడైన, సామవేదమే రూపమైనటువంటి సత్యసాయి దివ్య శ్రీచరణారవిందాలకు మరొక్కసారి ప్రణమిల్లుతూ సాయిరాం.
సాయిరాం వీఎస్ఆర్మూర్తి గారు, ఎప్పటిలాగే ఈరోజు కూడా అత్యద్భుతంగా సంగీతం గురించి, గానం గురించి మా శ్రోతలందరికీ ఎంతో చక్కగా వివరించారు. మీరు సంగీతంపై చేసే విశ్లేషణ వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు నా ధన్యవాదాలు. సాక్షాత్తు పరమశివుని చింత గానం చేసే అదృష్టం కొందరికి మాత్రమే లభించే అరుదైన అనుగ్రహం. నాటి ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఘంటసాల మొదలు నేటి మల్లాది సోదరులు, మాండలిన్ శ్రీనివాస్ వరకు ఎందరో సంగీత కళాకోవిదులు మన స్వామివారి దివ్య సన్నిధిలో భక్తి ప్రపత్తులతో వారి సంగీత కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి స్వామివారి ప్రేమను చూరగొన్నారు. అయితే వేదమాత సాయి సరస్వతి ముందు ప్రతినిత్యం భజనలు, భక్తి గీతాలు ఆలపించే మహాభాగ్యం స్వామి సంపదైన విద్యార్థులకే దక్కింది. ఈనాడు మనం ఆస్వాదిస్తున్న సంగీత సుధా సవంతిలో మరింత మాధుర్యాన్ని అందించడానికి భగవాన్ బాబావారి పూర్వ విద్యార్థి అయిన శ్రీ కోటా శివకుమార్ గారు మనతో ఉన్నారు. వీరు ప్రతి ఆదివారం మన తెలుగు స్ట్రీమ్లో అందించబడుతున్న త్యాగోపనిషత్తు అన్న ధారావాహిక ద్వారా మనందరికీ సుపరిచితులు. విద్యార్థి దశలో సాయి భగవానుని చింత సంగీతం ద్వారా ఆయనకు కలిగిన అనుభవాన్ని, అనుభూతిని ఆయన మనతో పంచుకుంటారు.
రేడియో సాయి శ్రోతలందరికీ నమస్కారం. స్వామి సామగాన లోలుడు, సామగాన ప్రియులు. ఇది లోకంలో అందరికీ తెలిసిన విషయమే. స్వామి అంటే అక్కడ సంగీతము, భజన అనేది తప్పకుండా చోటు చేసుకుంటుందని భక్తులందరూ తెలుసుకున్న విషయం. అదే కాకుండా స్వామి తాను స్వంతగా బాల్యం నుంచి కూడా సంగీతంలో ఒక అవగాహన చూపెట్టడము, ఎంతో ఆసక్తి చూపెట్టడము, అంతేకాకుండా సంగీతం పాడేవారు రసజ్ఞులందరినీ దగ్గర తీసి వారితో పాటు తాను పాడుతూ ఎంతో ఆనందించడం, ఇటువంటి విషయాలన్నీ మనకి తెలిసినవి. స్వామి జీవితంలో ఇవన్నీ తెలుసుకుంటాం. ఇక స్టూడెంట్స్కి వస్తే, స్టూడెంట్స్ స్వామికి చేరువుగా అవడానికి సంగీతం ఒక గొప్ప మాధ్యమం కూడా అవుతుంది. స్వామి స్టూడెంట్స్ లో మ్యూజిక్ బాయ్స్ అన్న పేరుతో ఉన్నవారికి ఎన్నో అవకాశాలు కలగజేయడం, వారికి దగ్గరగా ఉండి వారి సంగీతం వింటూ ఆనందించడం, వారిని తప్పు అయిన చోట వారిని మళ్ళీ తీర్చిదిద్దడం, ఇటువంటివన్నీ విషయాలు మనం స్వామి యొక్క లీలా నాటకంలో చూస్తూ ఉంటాం. మనకి ఎన్నో భజనలు ఉన్నాయి స్వామిని ఉద్దేశించి. స్వామికి సంగీతం ఎంత ఇష్టకరమైంది, భజన అనేది ఎంత ప్రాణమైంది అని చెప్పడానికి. అయితే పర్సనల్ గా నాకు స్టూడెంట్ గా అక్కడ ఉన్నప్పుడు 1993 నుంచి 1995 నేను అక్కడ MBA చేశానండి. ఆ సమయంలో ఒక కొన్ని చక్కని అవకాశాలు దొరకడము, నేను పెద్ద పాట పాడేవాడిని కాకపోయినా కూడా స్వామి అటువంటి అనుగ్రహం కురిపించడము, నాకు కొన్ని అవకాశాలు కలగడం జరిగాయి. అందులో కొన్ని ఎక్స్పీరియన్సెస్ నేను మీతో పంచుకుంటాను. మొట్టమొదటి 1993లో స్వామి అప్పుడు వైట్ ఫీల్డ్ లో ఉన్నారు. ప్రశాంతి నిలయం క్యాంపస్ లో మేమందరము స్వామి లేకుండానే ఒక ఇండిపెండెన్స్ డే కి జరిగిన సంగీత కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంటే అప్పటి వైస్ ఛాన్సలర్, స్వామి ఇక్కడ ఫిజికలీ లేకపోయినా స్వామికి మనం అర్పించుకునేది మనం ఎక్కడన్నా చెయ్యాలి అని చెప్పడము. అందువల్ల మేము స్వామి వైట్ ఫీల్డ్ లో ఉన్నారు, మేము పుట్టపర్తిలో ప్రశాంతి నిలయంలో ఆడిటోరియంలో ఒక సంగీత కార్యక్రమం చేయడం జరిగింది. కింద స్వామి కుర్చీ వేసి ఉంది. అందులో ఒక పాట, మొట్టమొదటి పాట నేను పాడడం జరిగింది. శంకరానాథ శరీరాపర అన్న ఒక సినిమా పాట. ఆ సినిమా పాట పాడిన తర్వాత పాటలో చివరికి ఒక క్లైమాక్స్ సిచ్యువేషన్ లాగా పాట పైకి వెళ్లడం జరుగుతుంది. అట్లా పైకి వెళ్లిన ప్రదేశంలో అందరూ చప్పట్లు కొట్టడం చూసి నేను కొంచెం ఆశ్చర్యపోయాను. నిజం చెప్పాలంటే కాస్త నాకు కొడుతున్నారేమో అనుకుని అహంకారం కూడా పడ్డాను. అయితే తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, వెనకాలకి తిరిగి చూస్తే అక్కడ స్వామి పటం పైన పెట్టిన పెద్ద పువ్వు ఒకటి కింద పడిందని చెప్పారు. అది చాలా పెద్ద పువ్వు, అది కూడా చాలా జాగ్రత్తగా స్లో మోషన్ లో పడ్డట్టు కింద పడిందిట. అది చూసి స్వామి వచ్చారు అక్కడికి అని ఆనందంతో భక్తులందరూ, స్టూడెంట్స్ అందరూ కూడా బాగా చప్పట్లు కొట్టారనమాట వారు, ఎందుకంటే అందరూ స్వామి రాక కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి. ఈ విషయం జరిగిన ఒక వారం రోజులకి MBA డిపార్ట్మెంట్ యానివర్సరీ అన్న ఒక సందర్భంగా 3 రోజులు మేము MBA పిల్లలందరం కలిసి వైట్ ఫీల్డ్ కి వెళ్లడం జరిగింది. ఇది స్వామి పర్మిషన్తో. అక్కడ మొట్టమొదటి రోజు త్రయ బృందావనంలో మేము స్వామి పాడమంటే వీలుగా పాడడానికని కొన్ని పాటలు రెడీ చేసుకుని వెళ్లి హార్మోనియం తబలా వాటితో పాటు అక్కడ కూర్చుండగా స్వామి త్రయ బృందావనంలో జూలా దగ్గరికి వస్తూనే మొట్టమొదట మాట్లాడిన విషయము, తాను పుట్టపర్తికి ఒక 3 సార్లు వచ్చినట్టు. ఈ 3 సార్లలో 2 సార్లు చెప్పి ఇక 3వది కూడా స్వామి 3వసారి కూడా ఏ విధంగా వచ్చారు అనేది ఆయన చెప్తూ, నా వైపు చూసి శివకుమార్ ఆడిటోరియంలో పాట పాడుతున్నప్పుడు నేను వచ్చానప్పుడు అక్కడ పువ్వు కింద పడేశాను అని స్పష్టం చేశారు. దాంతో అక్కడ మేము కూర్చున్న మాకందరికి ఒళ్ళు జలధరించింది. అది అన్న స్వామి తర్వాత అదే పాట నన్ను మళ్లీ పాడమన్నప్పుడు అది చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే స్వామి ఎదురుకుండా నుంచుని, అప్పుడు ఇంకా స్వామి జూలాలో కూర్చోలేదు, నుంచునే మాట్లాడుతున్నారు. స్వామి నుంచున్నప్పుడు ఆ ప్రొఫైల్ ఆ జుట్టు అంతా ఉండి, ఆ పాట జుట్టు చూస్తున్నప్పుడు స్వామిని అట్లా ఆనందంగా చూస్తున్నప్పుడు పాట పాడుతుంటే, ఆ పాటలో చివరికి పరవశాన శిరసూగంగ ధరకు జారిన శివగంగ నా గానలహరిను మునుగంగ అని ఇటువంటి పదాలు వస్తున్నప్పుడు స్వామి అక్కడ నుంచుని ఆ శిరస్సు అంతా ఊగుతూ ఉండడము, కరెక్ట్ గా అక్కడ శివుడు నుంచుని ఆ విధంగా ఆ పాటని వింటున్నాడా అన్నట్టు అనిపించి ఎంతో గొప్ప అదృష్టంగా భావించాం. అయితే అప్పుడు చివరికి పాట అయిపోయిన తర్వాత చివరికి వెళ్లడము, స్వామి క్లైమాక్స్ దాని గురించి స్వామి నా వైపు చూసి నిజంగా ఇంకొంచెం పైకి ఎండ్ చేయాలి, హయ్యర్ నోట్ అందుకోవాలి అని స్వామి చెప్పడము, ఒక్కసారి ఎంత అద్భుతంగా అనిపిస్తుందంటే, పరమాత్మ నరాకారంలో మన ఎదురకుండా ఉండి మనం చేసే తప్పులకి, మనం చేసే చిన్న చిన్న పనులకి మనం మరీ నొచ్చుకోకుండా దాన్ని కొంత సవరిస్తూ మనతో మాట్లాడే తీరు ఆలోచించుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక అదే రోజు ఇంకొక పాట పాడతావా బంగారు అని అన్నప్పుడు, మేము తయారు చేసుకున్న పాటల్లో ఒక పాట పాడాను, అది రామదాస్ గారి కీర్తన పలుకే బంగారమాయన అన్నది. అయితే అది నాకు వచ్చిన పాట, నేను ఎక్కువేమీ ఆలోచించకుండా స్వామి దగ్గర పాడచ్చు అన్న భావంతో పాడాను తప్ప ఎంత తప్పు చేశానో అది పాడిన తర్వాత నాకు అర్థమైంది. ఎందుకనంటారేమో, ఎదురుకుండా పలికే దైవము మనతో పాటు నడయాడే దైవము ఉన్నప్పుడు పలుకే బంగారమాయన పిలచిన పలుకవేమి, శరణాగతత్రాన బిరుదాంకితుడవట నువ్వు కాని నన్ను కాపాడడానికి రావట్లేదు, ఇటువంటి మాటలన్నీ మాట్లాడడం ఎంత అనాలోచితం అర్థమవుతుంది. తర్వాత ఆలోచించినప్పుడు అర్థమైంది. అదేవిధంగా ఒకళ్ళిద్దరు సీనియర్ ప్రొఫెసర్స్ నన్ను వచ్చి మందలించారు, అదేమిటి స్వామి ఎదురకుండా ఉంటే అట్లా అండం ఏమిటని. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, పాట అయిపోగానే స్వామి మాత్రం చాలా ఓపిక్గా నన్ను చూసి నవ్వుతూ మందహాసం చేస్తూ అన్నారు, బంగారు పలుకేమీ బంగారం కాలేదు, నువ్వు సాయి అని పిలిస్తే నేను ఓయి అని పలకడానికి సిద్దంగా ఉన్నాను అన్నారు స్వామి. దానివల్ల మనకేమర్థం అవుతుందంటే, స్వామి నుంచి ఎప్పుడు మనకి డిలే లేదు, కానీ మన వైపు నుంచే డిలే. మనం గనక మనసు కేంద్రీకరించి స్వాయి సాయి అని పిలవడానికి మనకి ఆ ఓపిక తీరిక ధ్యాస శ్రద్ద ఉంటే స్వామి ఎప్పుడు రెడీగా ఉన్నట్టు చెప్పారు. ఇక ఒక రెండు రోజులు పోయిన తర్వాత త్రై బృందావనంలోనే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ వచ్చి ఆయన ఎదుర్కొన్న స్వామి పాట మానమన్నప్పుడు నాకు మనసుకి తట్టిన ఒక పాట పాడాను శ్యామశాస్త్రి గారిది. అందులో చరణంలో శ్యామకృష్ణ పరిపాలిని శూలిని సామ జగమన కుందరదన తామసంబికను సేకన పరితాపములను పరిహరించి అన్నాను. శ్రీరాగంలో ఉన్న ఈ పాటలో ఆ మధ్యలో మూడో లైన్లో పర్టికులర్ గా ఆ రాగం ఆలాపన చేసినప్పుడు అది ఆ విధంగా ఉండక్కర్లేదు. అది ఎందుకంటే ఆ రాగానికి సరిపోయేట్టు ఒక సింగర్ పాడడము, అది విని నేను అదే విధంగా పాడడానికి ట్రై చేయడం చూసిన తర్వాత స్వామి నన్ను అక్కడ ఆపేసేయమన్నారు. ఆపేసి నా వైపు చూసి, చూడండి నాదబిందు కళాతత్వం స్వామిది, ఆయన ఈ విధంగా నాదాన్ని తీసుకుని కూనీ చేస్తూ ఉంటే ఊరుకోగలరా, అందుకని ఆయన అన్నారు, కాదు చూడు బంగారు, నువ్వు ఎప్పుడు కూడా సంగీతంలో భావాన్ని రాగం కోసం అన్నట్లు అర్థవంతంగా లాక్కూడదు, దానివల్ల రాగం రోగం అవుతుంది అని చెప్తే నేను కొంచెం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉందో ఏంటో స్వామిని అడిగాను. స్వామి కలిగించిన అనుగ్రహంతో, స్వామి ఈ పాట ఎట్లా పాడాలో మీరే చెప్పండి స్వామి అంటే, స్వామి ఇప్పుడు పాడి వినిపించారండి. శ్యామకృష్ణ పరిపాలిని శూలిని సామ జగమన కుందగమన తామసంబికను శేకన పరితాపములను ఏక పరిహరించి అని ఎంతో అందంగా ఇక ఎంతవరకు లాగాలో అంతవరకే లాగి మధ్యలో ఎక్కడ గ్యాప్ ఉండాలో అక్కడ గ్యాప్ తీసుకున్నారు. అంటే దానివల్ల మనకి ఏమర్థం అవుతుందంటే, చాలా వరకు సంగీతంలో అవసరం లేని ప్రదేశాల్లో కూడా మనం గ్యాప్ రాగాని లాగి ఇంకా అందంగా చేసి ఎవరో మెప్పు పొందుదామా అన్నట్టు అటువంటి పనులు చేస్తాం, ఇవి చెయ్యక్కలేదు అని స్వామి స్వయంగా చెప్పారు. ఇక సింగర్ సిన్నర్ అన్న ఒక మాట ఎప్పుడు స్వామి అందరికీ చెప్తూనే ఉంటారు, మాకు చెప్పారండి. తమ దృష్టి అంతా భగవంతుడి మీద పెట్టుకుని ఆయనకు అర్పితం చేస్తున్నాను ఈ కర్మ అనుకుని పాడేవాడు సింగర్ అవుతాడు. తన మేలు కోసము లేకపోతే తన మెప్పు పరుల మెప్పు కోసము అందరూ నన్ను ఏమనుకుంటున్నారో ఈ భజన నేను పాడుతున్నప్పుడు అని ఆ విధంగా పాడి లీడ్ చేసేవాడు సిన్నర్ అవుతాడు. స్వామి చెప్పారు, నువ్వు సిన్నర్ కావక్కలేదు, నువ్వు సింగర్ కాకపోయినా పర్వాలేదు, నువ్వు లీడర్ కాకపోయినా పర్వాలేదు, ఫాలో చేయి భజన చాలు మనసారా, నేను వింటూనే ఉంటాను, కానీ నువ్వు సింగర్ అన్న పేరుతో సిన్నర్ మాత్రం కాకు, అంటే లేని అహంకారం అంతా తెచ్చుకుని నీ వల్ల ఏదో జరిగిపోతుంది అనుకుని మాత్రము ఈ విధంగా పాడదు బంగారు అని చెప్పినటువంటి సన్నివేశాలు స్వామి గుర్తు తెచ్చుకుంటే ఎంత ఓపికతో ఆయన మనందరినీ భరిస్తూ ఒక పక్కన అటువంటి గొప్ప గొప్ప కళాకారులు సుబ్బలక్ష్మి గారు లాంటి వారి కళాకారులను మేము స్వామి నీకోసమే పాడతాము అంటే వారి పాట వింటారు, ఒక పక్క ఎందుకు ఏమీ సరిగ్గా తెలియని విషయం శాస్త్రజ్ఞాన పరిజ్ఞానం లేని మన పాట కూడా వింటారు. దేనికన్నా కూడా భావమే నాకు ప్రధానం బంగారు, కాని మీకు ఎంత విద్య వచ్చని కాదు, ఎందుకంటే సర్వేశ్వరుని ముందు ఎవరి విద్య చూసుకుంటే ఎంతండి, కాబట్టి విద్యతో పని లేదు, కేవలము కూడా భగవంతుడి మీదున్న ఒక ధ్యాస మాత్రమే చాలా 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 ప్రధానమన్న గొప్ప సందేశం స్వామిది. వాటి స్వామి సంగీతము జ్ఞానము రెండు ఒకటే. సారం
అధరం మధురం, వదనం మధురం, హసితం మధురం, మధురాధిపతే సకలం మధురం. స్వామిని గురించి ఏ విశేషం విన్నా మధురాతి మధురం. అందులో సంగీతం గురించి, నాదబ్రహ్మ సాయీశ్వరుని గురించి వినడం కన్నా వేణుల విందైనది మరొకటి లేదు. ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమంలో మీ చక్కని అనుభవాలను పంచుకున్నందుకు మీకు నా ధన్యవాదాలు. సంగీతం వినడం ఒక మధురమైన అనుభూతి, అలాగే స్వామి తీయని గళం విన్నా అది మహదానందమే. అయితే ఈ రెండూ కలిస్తే, అంటే స్వామి స్వయంగా పాడగా వింటే కలిగే దివ్యమైన భావన వర్ణాతీతమైనది. అది మాటలకు ఊహలకు అందనిది. ఈ చిరు ప్రయత్నాన్ని ముగించే ముందు సాయి భగవానుని దివ్య సుమధుర సుస్వర గళంతో పాడిన ఈ కీర్తనను వింటూ మన మదిని సాయీషుని చరణాల చింత పూజాకుసుమంగా సమర్పిద్దాం. ఇంతటితో సాయిప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటూ శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని ముగిస్తున్నాడు. మరికొద్దిసేపట్లో మీరు వేద పఠనం, భజనలతో సాయి కుల్వన్ సభామండపం నుంచి ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయ్యుండండి.